ಪರಂಪರೆ ಯೊಕ್ಕ ತುಧಿ ಗ್ರಹಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಟುವಂತಿ ಪ್ರಣಾಳಿಕಲೋ ಈ ರೋಜುಲಲೋ ಒಕ ವಿಚಿತ್ರಮೈನಟುವಂತಿ ವಿಲಕ್ಷಣಮೈನಟುವಂತಿ ರಿವಲ್ಯೂಷನ್ ಕ್ರಾಂತಿನ ಮನಂ ದರ್ಶಿಸುತ್ತನೋ ದಾನಿಲೋ ನೀವು ಎಂತ ಆಕ್ಟಿವ್ ಗಾ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಚೇಸ್ತಾರೋ ಅನ್ನದಿ మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా అనుగ్రహ నగర్ అనేది ఒక రెండు మూడు నెలల్లో పరిపూర్ణమైనటువంటి రూపు దాల్చక ముందే మేదలమెట్ల దగ్గర ఇక్కడ అనుగ్రహ నగర్ యొక్క ప్రోటోటైప్ వర్కింగ్ మోడల్ ఇక్కడ జరగాలి అని గురువుల యొక్క ఉద్దేశం. అంచేత ఇక్కడికి వచ్చి ఎవరైతే నివసిస్తున్నారో వాళ్లు ఆటోమేటిక్ గా క్లీన్ ష్రీన్ హ్రీన్ బీజాల సాధకులే కాకుండా ఓం బీజ సాధకులు కూడా అవుతారు. అంచేత ఇక్కడికి వచ్చి నివసిస్తున్నటువంటి వాళ్లు రేపు సాయంత్రం ఇక్కడున్న కాలనీలో ఇల్లు తీసుకుని అవి తీసుకుని నివసిస్తున్నటువంటి వాళ్లు ఆ అనుగ్రహ నగర్ యొక్క కాన్సెప్ట్ కోసం రేపు సాయంత్రం నాకు గుర్తు చేయండి. ఇంకేంటే మళ్ళీ ఎల్లుండి గురువారం నుంచి దానికి సంబంధించినటువంటి మానసిక స్థితిని కూడా మీరు చేయగలగాలి. ఈ మానసిక స్థితి రేపు అక్కడ నిర్మింపబడుతున్నటువంటి అనుగ్రహ నగరికి బీజాలుగా పనిచేస్తాయి. దాన్ని కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. ఈ గమనించుకునేటప్పుడు మీ యొక్క మానసిక స్థితి ఏ విధమైనటువంటి అంటే అనుగ్రహ నగర నివాసులకే కాదు నేను చెప్పేది, ఇది ఈ విషయం మొత్తం ప్రపంచానికి తెలియాలి అని నా కోరిక. కానీ తెలియటానికి ముందు ఇదో ఇలా ఉంటుంది దాని మోడల్ అని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ ఆ ప్రయత్నం జరుగుతున్న చోట ఎలాంటి సమాజం మనం నిర్మించకబోతున్నామో తెలుసుకోండి. రాబోయేటటువంటి మనవు త్వరలోనే మన మధ్యనే అవతరిస్తాడు. మన మధ్యనే అనేటటువంటి పదం చాలా స్వీపింగ్, దానికి తగినట్టు మనం ఎదిగితే ఇక్కడ వస్తాడు. ఓటు మనం వేసేదే, ప్రైమ్ మినిస్టర్ ఎవడవుతాడో, ఢిల్లీలో ఎవడు కూర్చుంటాడో అనేది నిర్ణయించేది మనం. మనం నిర్ణయించిన వాడు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా కూర్చుంటాడు, అంతే కదా. అలాగే మనువు ఎవరవుతారో, ఎప్పుడో అవతరిస్తాడో అనేది నిర్ణయించేది, నిర్ణయించేది మీరు. ఆ నిర్ణయంలో జరిగేటటువంటి పరిస్థితి, జరిగేటటువంటి మానసిక స్థితిని మీరు అవగాహన చేసుకోండి. ఏం జరుగుతుంది అక్కడ? ఒక మనువు చుట్టూ ఏడుగురు ఋషులు, ఏడుగురు ఋషుల చుట్టూ పన్నెండు రాసులు, పన్నెండు రాసుల చుట్టూ 108 నక్షత్ర పాదాలు. ఆ విధంగా అనుగ్రహ నగర్లో ఉన్నటువంటి కార్యాచరణ సమితి సంఘటితమవుతుంది. ఒక మనువు, ఏడుగురు ఋషులు, 12 ఒక మధ్యన మర్చిపోయాను ఒకటి, 9 108 నక్షత్ర పాదాలు. అంటే కనీసం మనకి ఎంతమంది వ్యక్తులు కావాలి ఒక అనుగ్రహ నగర్ యొక్క ప్రొటోటైప్ తయారు చేయాలంటే? 108 + 9 + 12 + 7 + 1. ఇంతమందిని మన ముందు మొబిలైజ్ చేసుకోవాలి, రోల్ వేయించాలి అంటే దాని గురించి చేసేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం మనం చేసుకుంటున్నాం. కానీ అంతవరకు మనం ఆగం చెప్పాం కదా, గురువులు ఎప్పుడు కూడా పరిస్థితులను నిర్మించుకుంటారు కానీ పరిస్థితులు వచ్చేంత వరకు ఆగరు. అంచేత డైరెక్ట్ అటాక్ మనం మనవు మీదే చేస్తాం. ఆ మనవు మీద చేసేటటువంటి ప్రయత్నమే దుర్గా సప్తశతితో చేసేటటువంటి ఆహుతులు. రేపు సాయంత్రం ఆ మనువుని ఆకర్షించటానికి భూమిలోకి, ఇక్కడే వేణుగోపాల నగర్లో వస్తారా నాకు తెలియదు, వస్తే రావచ్చు, అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేస్తుంది అనేది ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది కదా. అలాగే ఆ మనువుని ఏ కూటమి ఆకర్షించుకోగలుగుతుందో, చాలా కూటమిలు పనిచేస్తున్నాయి మనం కనుక ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటే అసలు మనం ఎందుకు పనికిరాం వాళ్ళ ముందు, ఎన్ని ఎన్ని కొత్త కొత్త సంస్థలు జోబెడుతున్నాయో. కరెక్ట్ గా రాత్రి 10:30 భారతదేశానికి 5 టైం ఇవ్వబడింది. మనం ఇంటర్నెట్ చూస్తే ఆశ్చర్య వేసింది నాకు, ప్రతి వాళ్ళు భారతదేశంలో ఎవరైనా 5 10:30 to 10:35 మీరు మెడిటేషన్ చేయగలిగితే దానికి మెంబర్స్, దాని మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని నేను చూశాను. నేను అమెరికాలో 20,000 ఉన్నారు, ఇండియాలో ఒకడు లేడు. భలే ఆనందం వేసింది. ఎందుకు ఆనందం వేసిందంటే మనమే మొదటి వాళ్ళం అవుతామని, అంతే కదా. ఎడారిలో అవధ వృక్షమే మహావృక్షం. అంచేత ఆ స్థితిలో అక్కడ పనులు జరుగుతున్నాయన్నది మనం గుర్తుంచుకుని మీరు చాలా తీవ్రతరమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. క్లీన్ సాధన, సమయాన్ని సదుపయోగం. భగవంతుడు తెలియాలి మీరు సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో. నాకు ఎప్పటికీ ఇప్పటికీ కూడా ఓ విశేషమైనటువంటి టైం టేబుల్ రాలేదు. అనుగ్రహ నగర్ నివాసులకు నేను చెప్తున్నాను, నేను ఇది మీ యొక్క ప్రతి వాళ్ళ యొక్క దినచర్య A to Z, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీరు కాలాన్ని ఎలా వినియోగిస్తున్నారు అనేది నా దగ్గరికి టేబుల్ మీదకి రావాలి రేపు సాయంత్రం లోపల. రావటమే కాకుండా ఇళ్ళని ఖాళీగా వదలటానికి వీలు లేదు కనుక మిగతా వాళ్ళందరూ కూడా విద్యార్ వేదిక ట్రస్ట్ దగ్గర సమావేశం అవుదాం పైన డాబా మీద. రేపు సాయంత్రం ఎప్పుడో ఎంచంటే నాకు మళ్ళా నాకు తమాషా అంతే కదా, గురువులు ఎలాంటి ఎరకాటంలో పడతారంటే ఈ 2 నాకు ఖాళీ లేదు. పొద్దున 9:30 వెళ్ళిపోవాలి, సాయంత్రం 6 రావాలి వాళ్ళలాగే. అక్కడ DHA ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ ఆఫీషియల్స్ వాళ్ళు అక్కడ ఇన్స్పెక్షనే, ఇదే ప్రాబ్లం. ఇక్కడ ఏం ప్రాబ్లము, అక్కడ అదే ప్రాబ్లం. సో ఇట్స్ ఓకే. కానీ అంచేత రేపు టైం నేను నిర్ణయించలేను, కానీ మీరు కాస్త యాక్టివ్గా ఉండి నేను ఎప్పుడు వస్తానో మీరు చూస్తారు కదా, అంటే ఇమీడియట్ గా సమావేశం అయిపోదాం. కాస్త టైం తీసుకుని అందరినీ పిలుచుకు రావడానికి మనకి ఎక్కువ టైం పట్టదు కదా, ఆ మూడ్ లో ఉండండి. అరౌండ్ 5:30 వచ్చేస్తాను నేను. అక్కడ అనుగ్రహ నగర్ డీటెయిల్స్, వాళ్ళు చేయవలసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు, ప్లస్ ఒక విశేషమైనటువంటి మంత్ర కవచం ఒకటి చాలా అవసరం అవుతుంది. అది మన దుర్గా సప్తశతిలోనే ఉంది. అది అనుగ్రహ నగర్ లో ఏ విధంగా మనం పాటించాలో డిస్కస్ చేసుకుంటాం. ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, మీరు కూడా అనుగ్రహ నగర్ లో భాగం పంచుకోదలుచుకున్న వాళ్ళు వేణుగోపాల నగర్ లోనే ఉండక్కర్లే. మీ ఊరు ఎక్కడ ఉంది అంటే అమెరికాలో వాడు ఉంటాడు, వాడేం చెప్తాడు మా ఊరు అమెరికా అండి వాడు, వాడు నేటివ్ ప్లేస్ ఎక్కడని చెప్తాడు, ఇక్కడ ఎక్కడో మారుమూల పల్లె ప్రాంతం ఉంటుంది అని చెప్తాడు. అంచేత మీరు గుంటూరులో ఎక్కడుంటున్నా, భారతదేశంలో ఎక్కడుంటున్నా కూడా అనుగ్రహ నగర్ యొక్క నివాసులుగా మారవచ్చు. నివాసులుగా మారటానికి మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని ఉంచుకుని ఆ కార్యక్రమాలు ఏవైతే చెప్పబడ్డాయో ఆ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఉండటమే. అంతకంటే ఇంకేం చేయక్కర్లే అనుగ్రహ నగర్ లో. దానికోసం ఇది ఇలా ఓపెన్ గా డిస్కస్ చేసేది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చర్చించుకున్నామో ఏం చేశామో అడిగిన వాళ్ళకి మీరు ఇచ్చేయండి, వాళ్ళు కూడా అనుగ్రహ నగర్ నివాసులే, చూసుకోండి దానికి. సరే ఆ టాపిక్ ఎందుకు తొందర పడుతున్నాను అంటే మళ్ళా నెల రోజులు ఉండకపోవచ్చేమో అని అనుమానంగా ఉంది. మరి ఆ నెల రోజులు ప్రీపోన్ చేయాలి ప్రోగ్రామ్. అది కూడా కాకుండా మన శ్రీంబీజ సాధనకి కావలసినటువంటి ఆహారం గురించి రేపు పొద్దున్నే నిర్ణయం తీసుకోకపోతే ఎల్లుండి నుంచి మనం ఆ ఆహారాన్ని ఇవ్వలేము. అది కాస్త మీరు నన్ను కార్నర్ చేసి తొమ్మిది గంటల లోపల ఎలాగో అలాగ నా నుంచి పిండేసుకోండి, దాన్ని వదలకండి నన్ను. అది మీరు చెప్తేనే కాలేజీకి వెళ్లేదు మాస్టారు, లేకపోతే మీరు కాలేజీకి వెళ్లేది లేదు, మీ కర్మ అంటే చేస్తాది, లేకపోతే పని పూర్తవుది ఏం చేస్తాం. సరే ఇంకా శ్రీంబీజ సాధనలోకి వద్దాం. సాధనలో మొట్టమొదట మీరు మన లక్ష్యాన్ని చాలా స్పష్టంగా గుర్తించాలి. క్లీన్ బీజ సాధనలో ఏంటి లక్ష్యం చెప్పుకున్నా, మనం సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించగలగాలి. పరిపూర్ణంగా భౌతిక జగత్తులో మీరు ఏ స్థాయి వరకు ఉపయోగించుకోగలరు, ఋషులు చెప్పినటువంటి కండిషన్ ఏంటి అంటే రోజుకి 125 గంటలు ఉంటే వ్యక్తి ఎలా పనిచేస్తాడో ఆ స్థాయికి మీరు ఎదగగలరు. అంటే మొట్టమొదటి మీరు 24 గంటలు సవ్యంగా ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ముఖ్యంగా అనుగ్రహ నగర వాసులకి నేను ఇమ్మీడియట్ గా రేపటి నుంచే నేను కోరేది ఏంటంటే మీ టైం టేబుల్ నాకు వస్తే రోజుకి కనీసం 48 గంటలుగా ఎలా జీవించగలగాలో కావాల్సినటువంటి డిస్కషన్స్ మనం చేయగలం. చెప్పే కదా అనుగ్రహ నగర వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అంతే వీళ్ళు అని ఏం కాదు, కానీ ఒకసారి అందులో దిగాక రెండు కండిషన్స్ నేను పెడుతున్నాను. నేను ఎవరైనా ఎప్పుడైనా ఆ తీవ్రత లోపం అవుతే మేము మిమ్మల్ని ఇందులో ఉంచటం లేదు అంటే బాధపడకండి. ఇచ్చంటే తీవ్రమైనటువంటి సాధకులు కావాలి, ఆషామాషీ సాధకులు మాకు అక్కర్లే. ఆషామాషీ సాధకులు ఆషామాషీగా వస్తూ వింటూ ఉండొచ్చు, నేను రహస్యంగా ఏం చేయటం లేదు, కానీ సాధకులు మాత్రము బీ కేర్ఫుల్. మీరు చాలా తీవ్రంగా ఉండాలి. నా మనసులోని కోరిక చాలా స్పష్టంగా చెప్తున్నాను, తీవ్రమైనటువంటి సాధకుడు ఒక్కడూ రాకపోతే చాలా ఆనందిస్తాను నేను. ఇంకా నా పని తప్పుతుంది, వస్తే గ్యారంటీగా మీతో పాటు నేను కూడా పనిచేస్తా. ఇది రెండే. ఈ మధ్యన ఇంటర్మీడియట్ గా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి, క్లాసెస్ గురించి నేనే మాట్లాడతానే. కానీ క్లాసెస్ లో క్లీన్ బీజ నుంచి శ్రీం బీజానికి వెళ్ళాలి అంటే సమయాన్ని సదుపయోగం చేసుకోలేని వాడు శ్రీం బీజ సాధకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేడు. అది మీరు మీ మనస్సాక్షిగా మీరు చూసుకోవాలి. మీరు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అనేది నేను అడగటమే. సద్వినియోగం ఎలాగైనా చేయొచ్చు, వేస్ట్ కాకూడదు. ఉత్తినే కూర్చోకూడదు, మీరు ఏమీ లేదు ఓ ఎంట్రన్స్ టెస్ట్ రాయండి, ఏమీ లేదు ఓ క్రియేటివ్ యాక్టివిటీ చేయండి, ఓ పనికొచ్చే పుస్తకం చదవండి, ఓ పనికొచ్చే ఆర్టికల్ రాయండి, ఏమీ లేదు ఒక బుట్ట అల్లండి. క్రియేటివ్ యాక్టివిటీ ఒక్క నిమిషము కూడా వృధా పోకూడదు. దాని మీద మీరు స్ట్రెస్ చేయలేకపోతే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఏం రాదు, దానంతా అదేం దిగదు. అది శ్రీంబీజ సాధన చేసినంత మాత్రాన ఐశ్వర్యం ఏ వృద్ధి కాదు. కానీ కాలాన్ని సదుపయోగం చేసుకోగలిగే వాడు కనుక శ్రీంబీజ సాధకుడు అవుతే వాడిని ఎవడు బీటౌట్ చేయలేడు. అది మీరు చాలా సీరియస్ గా పెట్టుకోండి. ప్లస్ నా మనసులోని కోరిక కూడా నేను ఏమీ దాచుకోకుండా చెప్తున్నాను, నాకు తీవ్రమైనటువంటి సాధకులు రావటం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నా షేపులు మారుతున్నాయి. కానీ గురువునికి ఒక ప్రామిస్ ఇచ్చి ఉన్నా నేను, ఎవడైనా సాధన నేర్చుకుంటానని వస్తే నేను ఆపను. అంతేత నేను కావాలని మీకు ఎన్ని అడ్డుపుల్లలు వేయగలనో అన్ని అడ్డుపుల్లలు వేస్తా, మీ ఇష్టం. ఇది లాస్ట్ ఫైనల్ ఛాన్స్ మీకు నేను ఢిల్లీ వెళ్ళిపోయే ముందు మీకు ఇచ్చేది. తీవ్రమైనటువంటి సాధకులు కాదలుచుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. అంచేత మీ కాలాన్ని ఇంతవరకు నాకు టైం టేబుల్ ఎప్పుడు ఇవ్వలేదు, ఏం చేశారో అవడు చెప్పలేదు. కానీ రేపు సాయంత్రం నాకు టైం టేబుల్ రాలేదనుకోండి, నేను చాలా ఆనందిస్తాను. ఎందుకో తెలుసా, రేపు మీటింగ్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్. అంతేగా, మీకు ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు, మీకు ఆ తగినటువంటి యాక్టివిటీ నాకు చూపించినప్పుడు, ఈ అద్భుతమైనటువంటి మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను. అవి రికార్డ్ చేసుకునేటువంటి బాధ్యత నాదది, ఇది ఆగవు. కానీ ఇది మీకు ఉపయోగపడవు. ఇతను మీరు విని చాలా బాగుంది అనుకుంటారంటే తప్ప ఇనపగుగ్గుళ్ళే అవుతాయి. అంచేత టైం క్లీన్ బీజాన్ని మీరు చాలా జాగ్రత్తగా, కాలాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కానీ కామన్ సెన్స్ ఉపయోగించండి. మొదటి రోజు 24 గంటలు మెలకువగా ఉన్నారనుకోండి, 2 రోజులు మనం సన్నబడతారు. కామన్ సెన్స్ ఎప్పుడు కూడా ఆ కామన్ సెన్స్ ను వదలకండి. మీరు సాధ్యమైనంత చేశారా లేదా అనేది నేను చూస్తాను తప్ప, ఎన్ని గంటలు చూశారో అనేది నేను చూడను. మీ ఎబిలిటీస్ నాకు తెలుసు. మీకు తెలిసినా తెలియకపోయినా ఇటు 20,000 సంవత్సరాలు, రాబోయే 20,000 సంవత్సరాలను మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో కూడా నాకు తెలుసు. అంచేత మీరు నన్ను మభ్యపెట్టలేరు, ఇంకే చేశాను, నాకు ఈ కారణాల వల్ల చేయలేదు. కానీ మీరు చేయరు చాలా మంది, అది నాకు తెలుసు. ఎందుకు చేయరు అంటే, గత కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ లేజీనెస్ అలవాటైపోయింది. మనకు అలవాటు పడిపోయాం ఆ లేజీనెస్ కి. కారణాలు చెప్పడానికి అలవాటు పడిపోయాం. కారణాలు చెప్పొద్దు ఇప్పుడు కూడా. ఎస్ఎస్వై అందుకు నాకు చాలా నచ్చుతుంది. ప్రతిదానికి బాధ్యుడెవరు? నేనే. అంచేత ఆ బాధ్యత, మీకు అనారోగ్యంగా ఉందా మీరే బాధ్యుడు, బయటవాడు బాధ్యుడు కాదు. మీకు ఆనందంగా ఉందా మీరే బాధ్యుడు, ఆ ఆనందానికి కూడా పక్కవాడు బాధ్యుడు కాదు. మీకు సుఖంగా ఉందా మీరే బాధ్యులు. అంచేత మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారా మీరే బాధ్యులు. కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగారా మీరే బాధ్యులు. అంచేత కుటుంబంలోని పరిస్థితుల వల్ల, బయటవాడి వల్ల, పక్కవాడి వల్ల నేను చేయలేకపోయాను మాస్టారు. అసలు ముందు ఆ మానసిక స్థితి ఎగరగొట్టేసుకోండి. మంచం మీద పడుకుని 20 సంవత్సరాలు ఆఖరికి వాడు మాట్లాడలేడు. ఆ వ్యక్తి మాట్లాడటానికి ఓ స్పెషల్ మెషిన్ నిర్మించుకుని, ఆ వ్యక్తి ఇంగ్లాండ్ లో నోబెల్ ప్రైజ్ కొట్టాడు ఫిజిక్స్ లో. 20 ఏళ్లు మంచం మీద ఉన్నాడు, కదలలేడు, మాట్లాడలేడు, చేతులు కాళ్లు కదలవు అతనికి, ఏమీ చేయలేడు. ది టైం మీద ఓ అద్భుతమైనటువంటి పుస్తకం పబ్లిష్ చేశాడు అతను. అంతకంటే మీకేంటిట, చేతులు కాళ్లు అన్ని ఆడుతూనే ఉన్నాయిగా మీకు. వాడు పాపం మాట్లాడ కూడా లేడు, ఆ మెషిన్ నోట్లో పెట్టుకోకపోతే అసలు వాక్ రాదు. అంచేత వాళ్ళందరూ ఎందుకు మనకు ఉపయోగపడతారు అంటే, మన యొక్క క్షుద్రత్వం అల్పత్వం. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా, ఎన్నిసార్లు గందరగోళం చేసినా ఆ టైంని మీరు సదుపయోగం చేసుకోలేకపోతున్నారు. రేపు సాయంత్రం లాస్ట్ రిసార్ట్ చెప్తున్నా కదా, ఇంకా ఇవంతా లాస్టే, ఇంకా మధ్యనే ఉండవు. అంచేత కానీ ఒక్కడు వచ్చినా ఓకే చెప్తున్నా కదా, ఒక్కడి కోసమైనా కష్టపడటానికి రెడీ. కానీ ఒక్కడి మీద కష్టపడినందుకు నాకు తృప్తి ఉండాలి. అంతే తప్ప చెప్పింది చెప్పి అస్తమానం అదే చెప్పి ఏం లాభం. కానీ క్లాసులు ఏమీ ఆగవు, ఈ చెప్పటాలు ఏమీ ఆగవు. ఖచ్చితంగా మొత్తం సిలబస్ ఈ 3 నెలల్లో నేను పూర్తి చేసుకుంటా, అవన్నీ టేప్ చేసుకుంటా, చేసుకున్నాక ఇది వదిలేస్తా. మనుషులు వచ్చారా? చాలా ఆనందం నాకు, ఖచ్చితంగా చేస్తా. కానీ ఇది మాత్రము నేను పుట్టినటువంటి కార్యక్రమము కాదు, దీనికోసం నేను పుట్టలేదు కనుక ఇది ఎలా జరిగినా నాకు బాధ ఉండదు. కానీ ఏ పనైతే నేను చేయాలనుకుంటున్నానో ఆ పనికి ఇది ఖచ్చితంగా నాకు పెద్ద హర్డల్. ఒక హిమాలయాలో నా పనికి అడ్డం వచ్చినట్టే ఇదంతా. ఈ కార్యక్రమాలలో నాకు ఏ విధమైనటువంటి తృప్తి లేదు, నాకు ఏ విధమైనటువంటి ఆనందము లేదు. కానీ అది నేర్చుకోండి, మీరు అందరూ చెప్తున్నాను, ఏది మీకు ఇష్టం లేదో, ఏది చేయటానికి మీరు జన్మించలేదో, అది కూడా ఎవరి మొహం చూసి చేస్తాం? గురువు యొక్క మొహం చూసి చేస్తాం. మీరు కూడా అదే నేర్చుకోండి. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, బయట వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, నేనేం చేస్తా, ఎవరేమంటున్నారు, నేనేం చేయలేను. కానీ మీరు నేర్చుకోదలుచుకుంటే మోస్ట్ వెల్కమ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, శ్రీం బీజ సాధనకి ఈ మానసిక స్థితి చాలా అవసరం. ఈ మానసిక స్థితి లేకపోతే మీరు శ్రీం బీజంలో అడుగు పెట్టలేరు. మీరు ఏంటి శ్రీం బీజంలో ఉపయోగపడిన వాళ్ళని తక్షణమే వదిలేయండి. కంపెనీలో ఫ్యాక్టరీస్లో ఏం చేస్తున్నారు మీరు? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. ఈ సేమ్ లాజిక్ లో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సినటువంటి స్ట్రీమ్ బీజ సాధనలో నేర్చుకోవాల్సినటువంటి 6 స్టెప్స్ ఉన్నాయి. ఆ 6 స్టెప్స్ చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అవి ఆచరణలో పెట్టడం ఏమీ కష్టం కాదు. జ్ఞానము, విజ్ఞానము, భగవద్గీత యొక్క 7వ అధ్యాయం. ఈ జ్ఞానము విజ్ఞానము మనకేం చెప్తోంది? జ్ఞానం ఉంది, ఉపయోగించుకోలేదు కొన్ని పరిస్థితుల వల్ల. సర్ జగదీష్ చంద్ర బోస్, మార్కొని, ఈ 2 పేర్లు మీరు విని ఉంటారు. విన్నారా మీరు? చాలా మంది మార్కొని పేరు చాలా మందికి తెలిసి ఉంటుంది. జగదీష్ చంద్రబోస్ పేరు చాలా మందికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇందులో జగదీష్ చంద్రబోస్ వైర్లెస్ అని ముందు కనిపెట్టాడు అజ్ఞానాన్ని. కానీ దాని విజ్ఞానాన్ని మార్కొని ముందు పట్టుకున్నాడు. ఎవరికి క్రెడిట్ వెళ్ళింది? ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. భారతదేశంలో కూడా జ్ఞానము విజ్ఞానానికి మధ్య 4 రకాలైనటువంటి అడ్డంకులు వస్తాయి మీకు. ఆర్తో, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని, 4 శ్రీంబీజ సాధకులు. 5వ రకమైనటువంటి శ్రీంబీజ సాధకులు లేరు ప్రపంచంలో. ఏవడం మొట్టమొదటి వాడు ఆర్తో. కడుపు మండుతూ ఉంటే కడుపుకి తిండి కావాలి అనుకుని ఉద్యోగం చేసేవాడు, బట్టలు కావాలి అనుకుని ఉద్యోగం చేసేవాడు, ఉండటానికి నీడ కావాలి అనుకుని ఉద్యోగం చేసేవాడు. అంటే శ్రీమంటే ఐశ్వర్యం, డబ్బే కదా. మనలో చాలా మంది ఈ స్థితిలో ఆగిపోతాం. 99.9 వ్యక్తులు ఈ స్థితిలో ఆగిపోతారు. చాలు వాళ్ళకి, కట్టుకోవటానికి బట్టుందా, వెరీ హ్యాపీ, ఇంకా దాన్ని మల్టిప్లై చేసుకుంటారు. ఈ చీరల నుంచి ఆ చీరలు, ఆ చీరల నుంచి ఆ చీరలు, ఈ సూట్ నుంచి ఆ సూట్లు. నాకు అసలు భారతదేశంలో సూట్లు ఎందుకు ఇప్పటికీ అర్థం కాలేదు. భలే ఆనందిస్తూ ఉంటాను వాళ్ళని చూస్తూ ఉంటే. అసలు నిజమైన యోగులు వీళ్ళు, పంచాగ్ని తపస్సులు చేశారంటారు ఋషులు. వేసుకోమని వాళ్ళని సూట్ చూస్తా నేను, కానీ వీళ్ళు ఎంత హాయిగా సూట్ వేసుకు తిరుగుతారు. ఇవాళకి చూశారు ఏదో ఒకళ్ళది. నేను ఇమిగ్రేషన్ చేస్తూ కిటికీలను చూస్తున్నాను, వాడు సూట్ టై వేసుకుని వెళ్తున్నాడు హాయిగా. అంటే ఏంటి అక్కడ ఆర్తి? కడుపు నిండిపోయిన తర్వాత ఆగిపోవాలి. భారతదేశానికి కావలసినటువంటి బట్ట, ఎంత బట్ట కావాలి? చాలా తక్కువ బట్టలు కావాలి భారతదేశానికి. 2 లుంగీలు పైన కప్పుకోవడానికి 2 చాలు. దట్ ఈస్ ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. అక్కడ నుంచి మిగతాదంతా కూడా మనం ఏం చేస్తున్నాం? లోపలేదు. మీరు కట్టుకోగలిగేది ఒక బట్టే, ఎన్ని బట్టలున్నా. మీరు తినగలిగేది కడుపు నిండా, ఎంత డబ్బున్నా. ఆ మానసిక స్థితి నుంచి మనం బయటపడితే ఆర్తి అక్కడతో ఆపుకోవాలి. అంతేత ఆర్తి తప్పని లేదు భగవంతుడు. ఆర్తి కూడా శ్రీంబీజ సాధకుడే, నా భక్తుడే అన్నాడు. ఏమి అక్కడ మీరు తిండి తినకూడదు, మీరు బట్టలు వేసుకోకూడదు అని ఏం అనలే అక్కడ. కానీ ఏమన్నాడంటే తినటానికి సరిపోయే బట్టు ఉంటే అంతకంటే ఎక్కువ కావాలనుకోవటం తప్పు. కట్టుకోవటానికి బట్టలుంటే అంతకంటే ఎక్కువ బట్టలు కావాలనుకోవటం తప్పు. ఉండటానికి ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు కావాలనుకోవటం తప్పు. ఎందుకు తప్పది? సింపుల్ కామన్ సెన్స్. మా కాలేజీలో కొంత స్థలం ఉంది మధ్యన. నేను అక్కడ ఇల్లు కట్టుకుంటాను, ఎంత డబ్బైనా సరే అని ఎవడైనా కట్టుకుంటాను అన్నాడు అనుకోండి, ఏమంటావాణ్ణి? తిడతాం. ఎందుకు తిడతాం? ఏమయ్యా నువ్వేం కాలేజీలో ఉండిపో తెలుసుకున్నావా? కాలేజీలో నువ్వు ఉండవు కదా, మరి అక్కడ ఇల్లు ఎందుకు కడుతున్నావని. ఈ భూమి నిన్ను ఎన్నాళ్ళుంటావు, మరి ఎందుకు ఇల్లు కడుతున్నావు? ఒక చోట అప్లై చేసేటటువంటి కామన్ సెన్స్, ఇంకో చోట మనం అప్లై చేయటం. ఇంకా శ్రీంబీజ సాధన ఏం చేస్తాం మనం? చాలా ధైర్యం కావాలి శ్రీంబీజ సాధకులకి, చాలా ధైర్యం కావాలి. ఆర్తి అనేటటువంటి స్థితి నుంచి జిజ్ఞాసు అనేటటువంటి స్థితికి వెళ్ళాలి. ఆర్తో, జిజ్ఞాసు. ఎప్పుడైతే మీకు జిజ్ఞాస వస్తుందో, మీకు చాలా తమాషాక ఆ జిజ్ఞాసను పూర్తి చేయటానికి కావలసినటువంటి పరిస్థితులు భౌతిక జగత్తులో వస్తాయి. ఈ జిజ్ఞాస ఎలా ఉంటుంది? క్యాన్సర్కి మందేంటి? ఇప్పుడు సైంటిస్ట్ కనిపెట్టడానికి జిజ్ఞాస వచ్చింది వాడికి. కోట్ల కోట్ల డబ్బు వాడికి అందుతోంది. సైంటిస్టులు డబ్బు ఏమైనా సంపాదిస్తున్నాడా ఏంటి వాడు? కానీ ఎక్కడిస్తున్నాడు? మనమే ఇస్తున్నాం వాడికి. ఎందుకు ఇస్తున్నాం? వాడికి జిజ్ఞాస ఉంది కనుక కదా. అలాగే ఏ విధమైన రీసెర్చ్ ఫెసిలిటీస్ ఆర్ఎండీ డిపార్ట్మెంట్స్ అని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అని అన్ని కంపెనీస్ లో కూడా కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు పెడతారు. ఇంచేత ఆ కోట్ల కోట్లు ఖర్చు పెడుతున్నారు, అక్కడ ఏముందని జిజ్ఞాస ఉంది. అంచేత ఆర్తి నుంచి నెక్స్ట్ స్టెప్ జిజ్ఞాస. ఆ జిజ్ఞాస తర్వాత వచ్చేటటువంటి స్థితి యోగిది. జిజ్ఞాస తర్వాత వచ్చేదేంటి? ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి. అసలు ఈ మానవ జీవితం యొక్క అర్థం ఏమిటి? పుట్టాం సత్యం, పుట్టాం సత్యం, పుట్టాం సత్యం, చదువుతోనే ఉంది కదా. అదే సంఘటన చూసి ఒకడు బుద్ధుడైపోయాడు. ఆ మూడే సంఘటనలు చూశాడు. ఓ 16 ఏళ్ల కుర్రవాడు మొట్టమొదటి ఎవరిని చూశాడు? ముసలాన్ని చూశాడు. చూడగానే అతను అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏంటి అంటే, నేను కూడా ముసలాన్ని అయిపోతానా? అవుతా ఉన్నాడు. ఆ రథ సారథి మీద ఎన్ని దివ్య శక్తులు పనిచేశాయో మీకు తెలియదు. తర్వాత తర్వాత ఎప్పుడైనా ఆ యక్ష గంధర్వ నాగ స్థితికి ఎప్పుడైనా మనం వెళ్ళగలిగితే, ఆ అనుభూతిని మనం పొందగలిగితే, ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడానికి ఒక సింపుల్ వ్యక్తిని ఎన్నుకుంటాయి. ఇవి మొహమ్మద్, క్రైస్ట్, వీళ్ళందరూ అతి సాధారణ మానవులు, అతి సాధారణ మానవులు. కానీ పండితుల దగ్గరికి వెళ్లి ఈ జ్ఞానాన్ని ఇచ్చామనుకోండి, ముందువాడు ఈ కీక పీక పీక పీకి అసలు ఆ జ్ఞానాన్ని లేకుండా చేసి పారేస్తాడు. అంచేత అతి సాధారణ మానవులుగా మనం ఉండటమే. అంచేత మీకే ఎక్కువ పాండిత్య రాహిత్యం ఉంది కనుక మీకే ఎక్కువ పాసిబిలిటీ ఉంది ఈ కాలంలో నేను చెప్పేటటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక అర్ధార్థులుగా మారటానికి. ఏంటి అర్ధార్థులుగా మారటానికి? పుట్టాము చచ్చాము, మానవ శరీరంలో ఉన్నాము, రాత్రి నిద్రపోతున్నాం, మళ్ళీ నిద్ర లేచాం, ఎన్నాళ్ళు ఈ బతుకు? ఈ బతుకి అర్థం ఏమిటి? బతుకుతూ ఉంది అలాగా. ఎవడు ఏ గురువు మీ దగ్గరికి రాడు. నువ్వు ఈ ప్రశ్న వేసుకుని నిజంగా ఈ ప్రశ్నకి జవాబు కావాలి అని నువ్వు ఎప్పుడు అనుకుంటావు అప్పుడు గురువు పరిగెట్టుకుంటూ వస్తాడు. అర్ధార్థి అంటే డబ్బు కోసం యాచించేవాడు కాదు. భారతీయ యోగ శాస్త్రము డబ్బును ఎప్పుడో వదిలేస్తుంది. వాళ్ళకి మాట్లాడితే డబ్బు పలుకుతుంది వాళ్ళకి. ఓ వెంకయ్య స్వామికి కానీ, ఓ ధునివాలా బాబాకి కానీ ఇసుగ ముట్టుకుని వాడు ఇస్తేనే బంగారు కణికలుగా మారిపోతుందని చూశాం కదా మనం. ఈ కాలంలోనే, ఏ కాలంలోనే కాదు. అంచేత అర్ధార్థి అంటే ఏంటి? అసలు ఈ బతుకి పరమావధి ఏమైనా ఉన్నదా? పుట్టాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఉద్యోగం ఎందుకు చేసుకోవాలి మనం? ఆకలిగా ఉంటే బతకలేం కనుక. అక్కడతో ఆగిపోతే అసలు ఏ గొడవ ఉండదు. అక్కడ కంటే పక్కవాడిని చూసి, పక్కవాడి కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకు ఎక్కువ ఉండాలో ఇంతవరకు అర్థం కాలే నాకు. పక్కవాడి కంటే ఎందుకు ఎక్కువ ఉండాలి? అర్ధార్థి. ఈ విధమైనటువంటిది యోగ విజ్ఞానంలోకి మారుస్తుంది మనకి. ఈ యోగ విజ్ఞానం నుంచి మారాక మీకు జ్ఞానం వస్తుంది. ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా, ఏ ధైర్యంతో నేను చెప్పాను, ఇటు వేల సంవత్సరాలు అటు వేల సంవత్సరాలు మీ బతుకులో నాకు తెలుసని జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఆ జ్ఞానం మీకు? అది తప్ప మీకు ఇంకోటి అక్కర్లేదు అనుకునే వ్యక్తులకే ఆ జ్ఞానం వస్తుంది తప్ప, లేకపోతే ఆ జ్ఞానం రాదు. అందుకే జ్ఞాని నాకు చాలా ఎక్కువ ప్రియుడు అంటాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు భగవంతుడు కూడా అక్కలే. ఈ జ్ఞానం చాలా ముఖ్యం. కానీ ఆ జ్ఞానంలోనే ఆ భగవత్ శక్తి అంతా నిబిడీకృతమైంది. కానీ అది తెలుసును కదా, అయితే నాకు కళ్ళు మూసి చెప్పేయండి, నాకు తెలియదు అంతే. ఈ రెండు నేనే చెప్పాను, అది మీ ఇష్టం, మీరు దేన్ని నమ్ముతారు. కానీ దేన్ని నమ్మినా జ్ఞానం ఉంది కదా అని ఓ డాక్టర్ కనిపించారనుకోండి సినిమా హాల్లో, మనం అక్కడ మంది అడగం కదా. ఎక్కడ అడుగుతాం? వాడు క్లినిక్ లో అడుగుతాం. అక్కడ అడిగాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? రా బాబు క్లినిక్ రా, అప్పుడు చూద్దాం అంటాడు. అంచేత జ్ఞాని ఈ నాలుగు స్థితులు శ్రీంబీజ సాధనలో మీరు గుర్తుంచుకోండి. ఆర్తి, జిజ్ఞాసు, వీళ్ళు మనకి చాలా కామన్ గా తగులుతారు. అర్ధార్థి, గురువులందరూ అర్ధార్థిలే. గురువులలో పరమ గురువులు, గురువులు రెండు రకాలు ఉంటారు. మీరాబాయి, త్యాగరాజు, సతీ సక్కుబాయి, వీళ్ళందరూ అర్ధార్థులే. కానీ ఆ పరమ సత్యాన్ని గుర్తించలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎలా గుర్తించారు, గుర్తించగలిగారో లేదో, ఆ జ్ఞానం కూడా మీకు రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. హిరింబీజ సాధనకు వెళ్తే తప్ప మీరు ఈ గ్రేడేషన్ ఇవ్వలేరు. ఎవరికి కంప్లీట్ గా పరమ గురుతత్వం లభించిందో, ఎవరు ఆ మార్గంలో ఉన్నారు, దీన్ని మీరు అర్థం చేసుకోగలిగితే. దేన్ని మనం అర్థం చేసుకోమని చెప్తున్నాను?
అర్ధార్థి జ్ఞాని. ఇవి నిజమైన శ్రీం బీజ సాధకులు. అది మీరు అర్థం చేసుకోండి. నిజమైనటువంటి శ్రీం శక్తి డబ్బు సంపాదనలో లేదు. సత్యసాయిబాబా చుట్టూ ఎవరు చేరుతున్నారు? కోటీశ్వరులందరూ చేరుతారు. ఇంచేత జ్ఞాని, అతనికి తెలుసు ఎక్కడేమవుతుందో. ఈ ఆ స్థితి కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి శ్రీం బీజ యొక్క పరాకాష్ట. కానీ ఆర్తికి కూడా శ్రీం బీజం పనిచేస్తుంది. అంచేత శ్రీం బీజం ఈ నాలుగు రకాలైనటువంటి గ్రెడేషన్లు ఉన్నాయని చెప్తూ 7వ అధ్యాయంలో జ్ఞానము విజ్ఞానము, దీన్ని మీరు మళ్ళా చర్చించుకోవాలి. ఎలా చర్చించుకోవాలి? అర్జున విషాద యోగము ఏ విధంగా క్లీం బీజానికి మొదటి మెట్టు, క్లీం బీజానికి చివరి మెట్టు ఏంటి? 6వ అధ్యాయం. అంచేత 6వ అధ్యాయం మీకు పూర్తిగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది. అర్జున విషాద యోగం ఏం చెప్తుంది? సమయాన్ని ఎందుకు మీరు ఉపయోగించుకోవాలో చెప్తుంది, స్టార్టింగ్ పాయింట్. అలాగే శ్రీం బీజంలో ఐశ్వర్యాన్ని మీరు సంపాదించడానికి ఎదురుకుండా పెట్టింది అదే ఆర్త్ గురించి ఉంది అక్కడ. ఇచ్చంటే అదే మనకి చాలా బాగా అర్థమవుతుంది. అక్కడి నుంచి మొదలెట్టండి, ఏం తప్పులేదు. ఇచ్చంటే ఈ రోటీ కప్పడా మకాన్ యోగుల దగ్గర ఉన్నంతగా మీ దగ్గర ఉండదు. మీ దగ్గర మహా ఉంటే ఎంతో ఉంటుంది. బాబా దగ్గర ఎంత ఉంటుంది? గవర్నమెంట్ కూడా చేయలేదు. 6 నెలల్లో 200 రూపాయల ప్రాజెక్ట్ పూర్తి చేసి పక్కన పడేశాడు. అంతేత ఐశ్వర్యం గురించి మీరు ఆలోచించుకుంటే ఆ ఐశ్వర్యం ముందు ఎవరు అసలు సాటిదారు. అంచేత శ్రీం బీజం యొక్క పరాకాష్ట భక్తి యోగము, భగవద్గీతలోని భక్తి యోగము. దయచేసి అర్థం చేసుకోండి, నేను భగవద్భక్తి గురించి మాట్లాడటం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆ పదాలు చాలా గందరగోళం చేశాయి. చాలా భారతీయ నిజమైన యోగి సత్తాకి, నిజమైన యోగ మార్గానికి చాలా అవరోధంగా కూడా మారింది. భక్తుడు డబ్బును ముట్టుకోకూడదు, భక్తుడు డబ్బును ఉపయోగించుకోకూడదు. నేను చెప్పాను కదా, ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోతోంది. ఇంకో అమ్మాయి లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి చేసి సీటు సంపాదించేసుకుంది. అంచేత ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తోన్న అమ్మాయి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయబోతోన్న అమ్మాయి అక్కడున్నారు. అది పరిస్థితి అక్కడ. సరే నేను వెళ్ళాను. నేను వెళ్తే ఏదో టాపిక్ వల్ల సిద్ధి సాయి సత్సాయి మధ్య ఎవరు గొప్ప అనేటటువంటి ప్రశ్న ఉదయించింది అక్కడ. చాలా సింపుల్ గా అమ్మాయి తేల్చేసింది, సత్యసాయిబాబా కంటే సిద్ధి సాయి గొప్పవాడు. ఇంచేత అంటే సత్యసాయిబాబా చిరిగిపోయిన బట్టలు కట్టుకోలేదు, సిద్ధి సాయి చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నాడు. అవునా, నిజమే. అసలు అంతెందుకు మాస్టారు మేము చెప్తే నమ్మరు? అసలు సిద్ధి సాయిబాబా దయవల్లే నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. కాదమ్మా, నేను యోగుల యొక్క దయవల్ల అవి జరుగుతాయి. కానీ నీకు ఇంజనీరింగ్ సీట్ వచ్చే ఐశ్వర్యం రావాలి. నీకు ఐశ్వర్యం ఇచ్చేటటువంటి వాడు చిరిగిపోయిన బట్టలు కట్టుకోవాలి అనేటటువంటి కుత్సితమైన బుద్ధే కాదు. ఎంత నీచమైనటువంటి ఊహ అది. అది భారతదేశంలో ఆదర్శంగా పరిగణింపబడుతుంది. ముందు అక్కడి నుంచి బయటపడండి. మీరు శ్రీంబీజ సాధన చేయాలంటే దారిద్ర్యం పట్ట ఉన్నటువంటి ఆ మక్కువ పోగొట్టుకోండి. మీకు చాలా మక్కువ ఉంది దారిద్ర్యం మీద. భారతీయ వ్యక్తులు ఎదగలేకపోవటానికి కారణం ఏంటి అంటే మీకు ఆ దారిద్ర్యం మీద చాలా మక్కువ ఉంది. ఐశ్వర్యవంతుని మీరు చూడలేరు. భగవంతుణ్ణి కూడా చింకబట్టల్లోనే మీరు చూడగలుగుతారు తప్ప వాడు ఐశ్వర్యవంతుడైతే మీరు గమనించలేకపోయారు అనే దానికి ఇదే ఉదాహరణ. సత్యసాయిబాబా, సిద్ధి సాయిబాబా అనేటటువంటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది క్యాజువల్ గా చెప్పేటటువంటి ఉదాహరణ కాదు. ఇది ఆ వ్యక్తే వచ్చి నేనే కిందటి జన్మలో సిద్ధి సాయిని, నేనే ఈ జన్మలో ఇప్పుడు సత్యసాయిగా అవతరించాను అని చెప్తూ ఉంటే మనం ఎంత గొప్పవాళ్ళం చర్చిస్తాం. రేపేమవుతుందో మీకు తెలియదు. రేపు ఎందుకు, ఇంకో గంటలో ఏం జరగబోతుందో మనకి తెలియదు. కానీ ఆ స్థాయి వ్యక్తి నేను ఫలానా వాణ్ణి కిందటి జన్మలో, ఈ జన్మలో నేను ఇది అంటే మీకు అసలు చర్చించే హక్కు ఎక్కడుంది? ఏ జ్ఞానం ఉందని మీరు చర్చిస్తున్నారు? అందుకే పొద్దున్న చెప్పాను నేను, గురువుల జోలికి మీరు దయచేసి వెళ్ళకండి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడతాను. మీరు తెలిస్తే, నమ్మగలిగితే నమ్మండి. నమ్మలేరు వదిలేయండి. ఆ గురువుల జోలికి మాత్రం మీరు వెళ్ళకండి. ఎందుకు చెప్పాను అనేది అర్థమైంది కదా. మన యొక్క సంస్కారాలు ఎలా ఉన్నాయి దాన్ని కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. సత్యసాయిబాబా కారులో వెళ్తాట మాస్టారు. నువ్వు ఆయన ఏం కోరుతావు? ఇళ్లు కావాలి, కార్లు కావాలని. ఆయన మాత్రం నడిచి వెళ్ళాలి. అంటే మన మానసిక స్థితి ఎటువైపు ఉంది? నువ్వు ఎవరిని దేవుడని కొలవబోతున్నావు, ఎవడు నీకు ఆదర్శమో, వాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు? చింకిపోయిన బట్టలు, కాలి నడక మీద వెళ్లాలని. అంటే నీ సబ్ కాన్షియస్, మీ అంతరాత్మలో మీకు దేని మీద మక్కువ ఎక్కువ ఉన్నట్టు, మీ యొక్క భగవంతుడు ఎలా ఉండాలన్నట్టున్నారు మీరు. అక్కడ మొత్తం భారతీయ ఆధ్యాత్మికత ఎందుకో ఆ దరిద్రపు మలుపు తిరిగింది. ఎందుకు తిరిగిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఎందుకు తిరిగి ఉంటుంది అంటే, ఒక చిన్న ఉదాహరణ, నాకు వైజాగ్ వెళ్ళినప్పుడు చూశాను నేను ఇన్ని మారుతి కారులో, అవన్నీ వైజాగ్ బీచ్కి వస్తాయి, కారు నుంచి దిగుతారు వాళ్ళు, దిగి ఏం చేస్తారంటే నడుస్తారు. కారు ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? నడుస్తారు. కనుక నడకే గొప్పతనం అనుకున్నావేమో, చివరికి నడక మిగిలింది, ఆ కారులు మనకు కనిపించవుగా, జన్మ జన్మాంతరాల సంబంధాలు మనకు తెలియవు కదా. అంచేత ఇది మీరు మనసులోంచి పోగొట్టుకోండి. స్వీమ్ బీజ సాధనలో ఆ మానసిక స్థితి గురించి నేను ముట్టుకునేది, అది నేను మీకు కన్వే చేయగలుగుతున్నాను లేదో నాకు అర్థం కావటం లేదు. కానీ మీ యొక్క ఆదర్శం అడుక్కు తినేదవుతే, మీ యొక్క ఆదర్శమూర్తి గతి లేనివాడవుతే, మీ యొక్క ఆదర్శమూర్తి పూరి కొంపలో ఉంటే, అదే మీ ఆదర్శం అయినప్పుడు మీ యొద్దకు ఐశ్వర్యం ఎలా వస్తుంది సార్? మీ ఆదర్శమే అదే ఆదర్శం అంటే తెలుసు కదా, ఆదర్శం అంటే ఏంటి? అది మీ చరమ లక్ష్యం, అలా ఉండాలని. ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సిద్ధి సాయి యొక్క జ్ఞానం మీరు అడగటంలే. అదే పాప ఆయన ముత్తుకుంటూ ముత్తుకుంటూ చచ్చాడు నెత్తులు కక్కుని. చివరి కూడా అదే అంటాడు వాడు, నేను ఏది ఇవ్వటానికి వచ్చానో ఒక్కడు అడగలేదు, కొండలు కొండలు ఇవ్వటానికి నా దగ్గర ఉంది, ఎవడు అడగలేదు. స్మత్తుగా మీ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించాను నేను మీకు. ఇంటితో కొండలు కొండలు ఉంది వాళ్ళ దగ్గర, ఇవ్వటం లేదు. ఆ జ్ఞానం ఎవడు అడగటంలే, నువ్వు ఎలాగయ్యా అంత గొప్పవాడు అయ్యావో నాకొద్దు. అందుకే నేను మనం ఎలాంటి సాధకులం అని చెప్పాం, జేబు దొంగలం. గురువు యొక్క జేబులోంచి కొంత కొట్టేద్దాం. వాళ్ళు డబ్బు బాబు ఎలా సంపాదించాడో మనకు అనవసరం. వాడు డబ్బు ఎలా సంపాదించాడో కనుక నేర్చుకుంటే వాడి జేబు మనం కొట్టేయక్కర్లే. మనం కూడా గురువులంత స్థాయికి ఎదగగలం. శ్రీం బీజము మొట్టమొదట మీకు ఇచ్చేటటువంటి సందేశము 7వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా చదవండి. 1000 మందిలో ఎవరికో ఒక్కడికి ఈ విధమైనటువంటి భావన కలుగుతుంది. అసలు తెలుసుకుందాం ఈ జ్ఞానం ఎక్కడుందో, ఎక్కడి నుంచి అనంతమైనటువంటి సంపద కురుస్తోందో. అనంతమైనటువంటి సంపద మన చుట్టూరా పెట్టుకుని గౌతమ ఋషి, దేవమాత గౌతమి ట్రస్ట్ అని పేరు పెట్టడానికి నా యొక్క అంతరార్థం అది. అదే చివరికి మిగులుతుంది కూడా. ఐశ్వర్యం యొక్క పరాకాష్ఠ మీకు అక్కడ కనిపిస్తుంది. 12 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్లోనే, ఈ భూమిలోనే ఆహారం లేదు, కరువు. తినటానికి మలమల మాడిపోతూ ఉంటే కొంతమందికి తెలిసింది గౌతమ ఋషి దగ్గర ఆ శక్తి ఉంది, అనంతమైనటువంటి సంపద ఉంది. వెళ్ళారు అక్కడికి. ఉండండి అన్నాడు. 2 పూట్ల తిండి పెట్టేవాడు. ఏం చేసేవాడు? పొద్దున్న నాటి మధ్యాహ్నం కోసి పెట్టేసేవాడు, మధ్యాహ్నం నాటి సాయంత్రానికి కోసేవాడు. అలా జరిగితే కథ మనం చదువుతాం, మన యొక్క దారిద్ర్యము. దాని గురించి నేను చెప్తున్నాను. ఆ భావ దారిద్ర్యాన్ని మీరు వదులుకోలేకపోతే శ్రీ బీజం మీద పనిచేయదు. మానసిక స్థితి, మానసిక క్షేత్రము మీది చాలా పరిపక్వ స్థితిలో ఉండాలని. చేత ఇదేంటి మాస్టర్ ఇలా చెప్తున్నారు, ఇవాళ కంగారు పడకండి, ఇంకా అన్ని ఇలాగే ఉంటాయి దోసులు. ఏం జరిగింది అక్కడ? గౌతమ ఋషి మీద మిగతా ఋషులకి అసూయ వచ్చింది. అసూయ వచ్చి ఏం చేశారు? ఎలాగో అలాగా ఈయన్ని చిన్న చూపు చూడాలి, ఎలాగో అలాగా ఈయనకి పాపం అంటగట్టాలి అని చెప్పి ఏం చేశారు వాళ్ళు? దర్భతో ఒక ఆవును తయారు చేశారు, నకిలీ ఆవు, మాయా ఆవు. ఆవును తయారు చేస్తే ఆ ఆవుని, ఈ విచిత్రమైనటువంటి పంట, పొద్దున్నే నాటడం, మధ్యాహ్నాన్ని కోసేసుకుని పెట్టేయటం, మధ్యాహ్నం నాటేసరికి దాన్ని మళ్ళా కోసుకుని పెట్టేయటం. అంటే ఎంత ఫాస్ట్ చూడండి, ఇందాక నేను చెప్పాను కదా క్లీన్ బీజ సాధన, సమయాన్ని మీరు దాటగలిగేటటువంటి సాధన చేస్తే తప్ప శ్రీ బీజం రాదు. దానికి గందరగోళం అంతా నేను మొత్తుకునేది. అంచేత మిగతా ఋషులకు ఏమొచ్చింది? ఈర్ష్య వచ్చింది పాపం. ఈర్ష్య వచ్చేసరికల్లా వాళ్ళేమైనా సాధారణమైనటువంటి మనుషులు ఆ దర్భతో అవుట్ చేయగలరు వాళ్ళు. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదుగా చేశారు. చేసి పంపించాక పాపం ఆయన తెలియక ఆ సంగతి అంటే ఋషి సర్వజ్ఞుడు కాదు, సర్వాంతర్యామి కాదు, సర్వసమర్థుడు కాదు, కానీ పాపం ఆయన పొద్దున్న నాటినటువంటి విత్తనాన్ని మధ్యాహ్నం కోసేసుకోగలడు, మధ్యాహ్నం నాటినటువంటి విత్తనాన్ని సాయంత్రం కోసేసుకోగలడు. మన ఆలోచన లోపాన్ని మీరు కాస్త ఆలోచించుకోండి. భావదారిద్ర్యం అని ఎందుకంటాను, అదే గురుదేవులు కూడా ఎప్పుడు ముత్తుకునేవారు. శ్రీరామ శర్మ ఎప్పుడు చెప్పాడు, భారతదేశంలో ఉన్నది భావదారిద్ర్యమే, ఆ దారిద్ర్యం వల్ల మొత్తం భారతదేశం దరిద్రంగా ఉంది. కానీ ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇంకో రెండేళ్లలో ఈ దారిద్ర్యం ఉండదు. భారతదేశము ఖచ్చితంగా ఇంకొక రెండేళ్లలో సంపూర్ణ ప్రపంచానికే, ఇదివరకు అమెరికా రష్యా ఎలాగైతే ఎకనామిక్స్ లో లీడ్ చేస్తున్నారో అలాగే లీడ్ చేస్తుంది. ఎందువల్ల అంటే ఈ శ్రీంబీజ సాధకుల వల్లే. కానీ వాళ్ళు శ్రీంబీజ సాధకులు కాకపోవచ్చు ఇంకో చోట ఉన్న వాళ్ళు, భావదారిద్ర్యం లేకపోతే చాలు. ఈ పేరుతో వాళ్ళు సాధన చేస్తూ ఉండకపోవచ్చు, ఇంకో పేరుతో చేస్తూ ఉండవచ్చు. ఇంతకీ గౌతమ ఋషి గారు ఏం చేశారట, ఇలా వదిలించట, తప్పని చచ్చిందని. అంటే మిగతా ఋషులందరూ కాకులు పొడిచినట్టు పొడిచారు. ఇంకేముందయ్యా నీకు, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది కనుక ఇంకా నీకు ఈ పాతకం నుంచి నివృత్తి లేదు. మరి పాప పరిహారం కోసం ఏం చేయాలో అని చాలా ఆలోచించట ఆయన గంగని దింపాడు. కానీ ఆల్రెడీ ఒక గంగ ఉంది కదా, ఇంగ్లీష్ లో అయితే జేమ్స్ 1, జేమ్స్ 2, జేమ్స్ 3 అని పేర్లు పెట్టుకుంటాం. మరి ఎందుకు మన ఇండియాలోకి ఆ పేర్లు రాలేదో మనకు తెలియదు. కనుక ఆ గంగనే గౌతమి అన్నారు. గోదావరిగా మారిన దాంట్లో గంగకి గోదావరికి ఏమీ తేడా లేదు, అది కూడా మనకు తెలియదు చాలా మందికి. కానీ ఇది ఎందుకు చెప్పుకొచ్చాను అంటే, భావ దారిద్ర్యం చూడండి, మొట్టమొదట మనం ఎంత హాయిగా వినేస్తామంటే ఋషులకి ఈర్ష్య ఉన్నది అని ఒప్పేసుకుంటాం మనం. ఈర్ష్య ఉన్నవాడు ఋషి స్థితికి ఎలా ఎదుగుతాడు అని కూడా మనకు ఆలోచన రాదు. ఇంచేత ఎదుట వాడిని ఎంత మనం కిందకి దిగజార్చగలిగితే మనకి అంత ఆనందం. ఆ మానసిక స్థితి ఎదగాలి మీకు. ఆ మానసిక స్థితి ఇవాళ పోగొట్టుకోండి, వదిలించకుండా. ఆ జాజ్యాన్ని వదిలించుకోకపోతే శ్రీంబీజాన్ని పలికించలేను నేను. క్షేత్రంలో మీరు ఎక్కడ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలంటే, ఋషులు తప్పు చేయరు. ఋషులని మన యొక్క మానసిక స్థితితో పోల్చకూడదు. మరి ఋషులు ఏం చేశారు, ఎందుకు ఋషులకి ఈ విధమైనటువంటి భావన వచ్చింది, ఏమొచ్చింది? గౌతమ ఋషి యొక్క సామర్థ్యము మిగతా ఋషులకి లేదు. వాళ్ళందరూ కూడా గౌతమ ఋషి దగ్గరే ఆహారాలు అవి తీసుకుంటున్నారు. కానీ గౌతమ ఋషి ఎన్నాళ్ళుంటాడు, ఎన్నాళ్ళుంటాడు గౌతమ ఋషి? కొన్నాళ్ళు లేకపోతాడు. కానీ భూమి నుంచి గంగని దింపటానికి ఒక భగీరథుడు తర్వాత ఎవరికైనా సత్తా ఉంది అంటే గౌతముడికే ఉంది. కానీ వాడు ఎందుకు దింపుతాడు? వాణ్ణి అది దింపించేటటువంటి పరిస్థితులు కల్పింపజేయాలి. ఎలా కల్పిస్తారు వాళ్ళు? ఈర్ష్య కాదు అది. సంపూర్ణ మానవ జాతికి ఎనదర్ గంగా, ఎనదర్ గంగా అంటే తప్పు, వాళ్ళు గంగనే దింపారు వాళ్ళు గోదావరి పేరుతో. అంచేత ఈ గంగని మళ్ళా దింపించాలి, గౌతమ ఋషిని ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తాం? శక్తివంతుల దగ్గరికి మనమే వెళ్ళలేం కదా, ప్రెసిడెంట్ని మీరు కలవలేరు. కానీ ఆయన మీ కాన్స్టిట్యూన్సీకి వచ్చాడనుకోండి, మీరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చేయచ్చు కదా. మీరు ఎవరిపోయినా ఆయన దగ్గరకు వచ్చి మరీ మీ చేతులు ఊపుతాడు కదా. అంచేత గౌతమ ఋషి దగ్గర డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడేటటువంటి దమ్ము ఈ ఋషులకి లేదు. జ్ఞానము వల్ల సాహసం చేయలేకపోయారు. ఇంచేత గౌతమ ఋషికి మేము చెప్పేవాళ్ళమా, గౌతమ ఋషిని మేము అర్థిస్తాం సరే, ఏమంటాడు డైరెక్ట్ గా గౌతమ ఋషి, మీరు ఋషులే, నేను ఋషినే కదా, మీకు తెలియదా మనుషుల యొక్క మానవ జాతి యొక్క పరిస్థితి ఎలా ఉందో, అసలు వీళ్ళని ఎందుకు ఉద్ధరించాలట అన్నాడు అనుకోడు. ఒకసారి వాడి నోటిలోంచి ఆ మాట వచ్చింది అనుకోండి, ఋషి యొక్క నోటిలోంచి ఇంకా వెనక్కి తిరగదు కాదు. అంచేత ఋషుల యొక్క ఈర్ష్య కాదు అక్కడ పనిచేసింది, ఋషుల యొక్క జగత్ కళ్యాణ భావన. ప్రపంచం అంతటికి ఈనాటికి గోదావరి ఉంది, మనం ఉపయోగించుకోలేకపోవచ్చు. దానికి అవడం చేస్తాడు, తినలేనివాడు దిక్కు దిక్కులు చూశాడన్నట్టే మనం ఉపయోగించుకోలేకపోతే గోదావరిని అవడం చేస్తాడు. గురువులందరూ గోదావరిని ఉపయోగించుకున్నారు. సమర్థుడు రామదాస్ ఉపయోగించుకున్నాడు. దత్తాత్రేయ అనేక అంశావతారాలు గోదావరిని ఉపయోగించుకున్నాయి. అంచేత చేశారు వాళ్ళు, చేసి ఏం చేశారు, తద్వారా గౌతమ ఋషి యొక్క శక్తి వల్ల మళ్లీ అద్భుతమైనటువంటి గంగను దింపగలిగారు అనే అద్భుతాన్ని కనుక మీరు గమనించగలిగితే మీరు శ్రీం బీజ సాధన చేయక్కర్లే, ఖచ్చితంగా మీకు శ్రీం బీజం ఆ ఉచ్చరించగానే పలుకుతుంది. ఆ మానసిక స్థితి ఏంటి, మనకంటే పైనున్న వాళ్లలో, దేవతలలో మానవీయ భావన మీరు తెప్పండి. ఎలక్ట్రిసిటీ మీద వైర్ మీద చేయి పెట్టారు మీరు, షాక్ కొట్టింది, కోపం వచ్చేసింది నా మీద, కోపం వచ్చింది ఎలక్ట్రిసిటీకి మీ మీద, తప్పు మీరు చేసింది. అది అర్థం చేసుకోండి, దేవతల కోపం ఏం రాదు, దేవతలు శాపం ఇవ్వరు. ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మీరు నిర్ణయించుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ కనుక మన అనేకమైనటువంటి కథలలో కనుక అర్థం చేసుకుంటే, ఇంకో కథ ఎప్పుడో నేను చెప్తా ఉంటాను, ఈ కథలన్నీ ఎందుకు చెప్తాను అంటే ఈ కథలే పురాణాలలో చెప్పబడినటువంటి ఈ కథలే చాలా చాలా ముఖ్యం శ్రీంబీజ సాధనకి. బృహస్పతికి భార్య ఉండేది తార, చంద్రుడికి బృహస్పతి యొక్క భార్య మీద వ్యామోహం వచ్చింది. తార శశాంకం సరే ఉంటారు మీరు చాలా మంది. ఏమైంది, బృహస్పతి లేనప్పుడు చంద్రుడు వచ్చాడు, చంద్రుడు తార వల్ల బుధుడు జన్మించాడు. చాలా మంది వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, మీ పురాణాలు బలంగా ఉంటాయా, మీరు చెప్పేటటువంటి ఆదర్శాలు అవి మీ దేవతలకి మీ గురువులకు ఉండవా, మన కర్మ ఏంటి అంటే మన గురువుల్లో లోపాలు ఉన్నాయని నమ్మటం. గురువుల్లో లోపాలు లేవు, మీ దృష్టిలో లోపాలున్నాయి, అది సవరించుకోవటమే శ్రీంబీజ సాధన. నేను చెప్పుకునేదని అంటే మీ శ్రీంబీజ సాధనలో ఏమి మీరు గాబరా పడక్కర్లే, మీరు దృష్టిని మార్చేసుకోగలిగితే పనికిరాని వస్తువు పనికొచ్చే వస్తువుగా మారిపోతుంది. శ్రీంబీజ సాధన అంతా అంతే. ఎందుకు పనికిరాని వస్తువుల నుంచి వాడు బొమ్మను తయారు చేస్తాడు 500 రూపాయలు అంటాడు, మన పిల్లవాడి గడుకొని ఎంతో ఆనందిస్తా, ఇంత చేస్తే అదో స్పాంజ్ ముక్క. మనం తయారు చేసుకోలేమంటే తయారు చేసుకోగలం, కానీ చెయ్యం, చేయగలం అంటాం అంతే, చెయ్యం. అంచేత ఈ శ్రీంబీజ సాధనలో తారా శశాంకాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ బృహస్పతి యొక్క కిరణాలు మీ యొక్క ఆజ్ఞాచక్ర జాగరణకి పనికొస్తాయి, కానీ ఎప్పుడు ఆ దశ మీకు నడుస్తే తప్ప బృహస్పతి యొక్క కిరణాలు మీకు రావు. అందుకే జ్యోతిష్ శాస్త్రం కూడా మీకు చాలా అవగాహన ఉండాలి, నేర్చుకోండి దాన్ని. కాలాన్ని సదుపయోగం చేసుకోవటంలో నేను మీకు అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు బాగా మధించండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు అవే, ఏ నక్షత్రంలో అవుతే బృహస్పతి యొక్క నక్షత్రంలో అవుతే బృహస్పతి ప్రవేశిస్తాడు, లేకపోతే చంద్రుడు ప్రవేశిస్తాడు, అప్పుడు బృహస్పతి యొక్క దశ అని చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ జరిగేటటువంటి కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు మనం డిస్కస్ చేయలేను, కానీ ఇప్పుడు టైము అంత లేదు. మీరు దీన్ని జాగ్రత్తగా ఆలోచించండి. గురువు తన స్థాయిని ఎప్పుడూ దింపుకోడు, చాలా జాగ్రత్తగా ఈ మాటల్ని అర్థం చేసుకోండి. గురు సత్తా గురించి మనం మాట్లాడుతున్నాం, సీవీవీ గురించి మాట్లాడుతున్నాం, బ్లావెట్స్కి గురించి మాట్లాడుతున్నాం, లాహరి మహాశయ గురించి మాట్లాడుతున్నాం, యోగానంద గురించి మాట్లాడుతున్నాం, రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడుతున్నాం, శారదా మాత గురించి మాట్లాడుతున్నాం, షిర్డీ సాయి గురించి మాట్లాడుతున్నాం, సత్యసాయి గురించి మాట్లాడుతున్నాం, అరవిందో గురించి మాట్లాడుతున్నాం, శ్రీ మాతా గురించి మాట్లాడుతున్నాం, సరే మా గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య గురించి మాట్లాడుతున్నాం, మాతా భగవతీ దేవి శర్మ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళ స్థాయి ఎప్పటికీ దిగదు, గురువుని మీ స్థాయికి లాగలేరు మీరు. మీరు గురువు స్థాయికి ఎదగాలి. ఎలా ఎదుగుతారు, ఎలా ప్రాబ్లం అది. గురువు తన స్థాయి దింపుకోడు, తన స్థాయిని దింపుకున్నాడు అనుకోండి గురువు, వాడు గురువు కానే కాదు. మరేం చేయాలి, ఏం చెయ్యాలి మీరు సాధనలో అనేటటువంటి ట్రిక్ ఆ తారా శశాంకం అనేటటువంటి కథలో చెప్పబడింది. ఇలాగా మీ శ్రీంబీజ సాధన మీరు దేనికి ఉపయోగించుకోవాలి అంటే, మన పురాణాలలో మన ఇతిహాసాలలో రాయబడినటువంటి అనేకమైనటువంటి విచిత్రంగా కనిపించేటటువంటి మామూలుగా మనకున్నటువంటి మానవీయ లిమిటేషన్స్, మన సమాజం యొక్క దానికి మనం ఇచ్చినటువంటి దానికి సంబంధం ఉండదు, కానీ ఆ దాన్ని మీరు కనుక అర్థం చేసుకోగలిగితే శ్రీంబీజ సాధకులుగా మారగలుగుతారు. అంచేత ఎక్కడ మీరు ఆలోచించాలి, గురువు ఎప్పుడూ కరెక్టే. కెనడా రోటరీ క్లబ్ లో కాబోలు నేను చూశాను, నేను వాళ్ళందరూ ఒక ప్లేకార్డ్ ఒక డిజైన్ ముందు పెట్టుకుంటారు రాసి ఉంటుందని, ద బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మనమేమంటున్నాం, ద గురు ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇక్కడ శ్రీంపేజ సాధనలో ద గురు ఈజ్ ఆల్వేజ్ రైట్. అక్కడ ఏం పెట్టాడు, రోటరీ క్లబ్ లో రెండో పాయింట్ ఇచ్చాడు, ఇఫ్ ద బాస్ ఈజ్ రాంగ్ రిఫర్ టు ద ఫస్ట్ పాయింట్. ఒకవేళ నీకు బాస్ తప్పుగా ఉన్నాడు అనిపిస్తే నువ్వేం గుర్తు చేసుకోవాలి, మొదటిది గుర్తు చేసుకో. మొదటి ఏం చెప్పబడింది, ద బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్, అది గుర్తు చేసుకోను ఆయన. అంచేత మనం ఏమని గుర్తు చేసుకోవాలి, ద గురు ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు అనుమానం వస్తుంది ఎప్పుడో గురువు కరెక్ట్ కాదని, అప్పుడు ఏం చేయాలి, రిఫర్ ది ఫస్ట్ పాయింట్, ద గురు ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటటువంటి మానసిక స్థితి శ్రీంబీజ సాధన. నిరంతరము కూడా మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆ గురువుకి సంపూర్ణ సమర్పణ చేసుకున్నటువంటి శిష్యులు ఏ విధంగా అద్భుతాలు చేశారో మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అద్భుతాలు చేయటానికి ముందు గురువు మీ నుంచి చాలా కఠోరమైనటువంటి పరీక్ష పెడతాడు. మీకు శ్రీంబీజ సాధనలో వచ్చేటటువంటి గొడవ అదే. ఏంటా పరీక్ష, మీరు సమర్పణ పూర్తిగా చేశారా లేదా. సిద్ధప్ప గురించి చదువుకుంటూ ఉంటాం మనం, వీరబ్రహ్మం గారి చరిత్ర. సిద్ధప్పేనమ్మా, సిద్ధయ్య లేదా పేరు కరెక్టే, పేర్లై ఉంది. ఈయన ఎవడో ముస్లిం, ఈయన వచ్చి ఆయన చేరదీసి వీడు చాలా గొప్పవాడు అంటారు. మేమందరం వెనకాతల, ప్రతి గురువు వెనకాతల చాలా కబుర్లు వెళ్తూ ఉంటాయి. అసలు వెనకాతలు మాట్లాడేవాళ్ళు లేకపోతే వాడు గురువే కాదేమో అని నా డౌట్. అంచేత వెనకాతల చాలా మాట్లాడాలి, మాట్లాడలేకపోతే వాడు గురుత్వానికే సిగ్గుచేటు. అంచేత వెనకాతల చాలా చాలా మాట్లాడుతున్నప్పుడు మరి గురువు పాపం సర్వాంతర్యామి ఏం చేస్తాడు, పాపం సర్వజ్ఞుడు తెలుస్తూ ఉంటాయి. తెలిసే కనుక ఏం చేశాడు, దారిలో వెళ్తూ ఉంటే కుళ్లిపోయినటువంటి ఒక కుక్క శవం కనిపించింది, తినండరా అన్నాడు. భలే తిన్నారు అందరూ, ఒకడే తిన్నాడు, తెలుసు కదా కదా. అక్కడ కుళ్లిపోయిన శవం తిన్నాడా లేదా దాని గురించి నేను చర్చించటంలే. మీ మానసిక స్థితి ఎలా ఉండాలో చెప్తున్నాను నేను. అంటే ఎలా ఉండాలి మీ మానసిక స్థితి, మేము గురువుకి సమర్పణ చేశాం. ఎలాంటి గురువుకి సమర్పణ చేశాం, గురు సత్తాకి సమర్పణ చేశాం. ఎలాంటి గురు సత్తాకి, ఏ గురు సత్తా అనే సముద్రంలోంచి సివివి అనేటటువంటి కరటం వచ్చిందో, ఏ గురు సత్తా యొక్క సముద్రంలోంచి సిద్ధి సాయి సత్యసాయి ఇలాంటి మహనీయులు కెరటాలుగా ఆవిర్భవించారో, ఆ గురు సత్తాకి నేను సమర్పణ చేసుకున్న తర్వాత నేను ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. ముందు ఆ మానసిక ధైర్యం మీకు రావాలి. చెప్పుకోవటం కాదు, మాస్టర్ చెప్పారు కనుక కరెక్ట్ కాదు, మీకు ఆ ధైర్యం రావాలి. ఆ ధైర్యం ఎలా వస్తుంది, గురువు మీద ఉన్నటువంటి మీ సమర్పణ, గురువు యొక్క సర్వజ్ఞత మీద మీకు నమ్మకం, గురువు యొక్క సర్వసమర్థత మీద మీకు నమ్మకం, మీకుండాలా నమ్మకం. మా ఫలానా వాడు చెప్పాడు కనుక, కానీ ఇది ఎలా వస్తుంది నమ్మకం, సంఘటనలు వింటూ ఉంటే, సంఘటనలు చదివాం, ఆ కాలచక్ర ప్రవాహంలో అనేక మంది మహనీయుల యొక్క జీవిత చరిత్రలో మనం దాని గురించి చదివాం. ఇంకోటి ఏం చదువుతున్నాం మనం, వాళ్ళ భౌతిక శరీరాలు గురువులు కాదు, వాళ్లని మీరు ఎప్పుడు స్మరించుకున్నా వాళ్ళు సర్వాంతర్యాములు కనుక, సర్వసమర్థులు కనుక, సర్వజ్ఞులు కనుక మీరు వాళ్ళని స్మరిస్తే చాలు. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే, వాళ్ళని స్మరించాక కూడా మీకు కష్టాలున్నాయంటే మీరు స్మరించలేదని అర్థం. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. శ్రీంబీజ సాధనకి ముందు రేపు గురువారం నుంచి, అందుకే గురువారం నుంచి మొదలెట్టేది, అసలు ఆ మానసిక స్థితే మీకు శ్రీమిచ్చిస్తుంది అసలు అనంతమైనటువంటి శ్రీ. కానీ ఆ మానసిక స్థితి మీరు జారిపోకుండా నిలబెట్టుకోవాలి. జారిపోయిందో, జారుతుంది చాలాసార్లు, జారినప్పుడు ధైర్యం ఓడిస్తాడు, మళ్ళా గురువే ఇస్తాడు. చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి, మొట్టమొదట పరిపూర్ణమైనటువంటి సమర్పణ మీరు చేసుకున్న తర్వాత మీకు ఎన్ని అనుమానాలు వచ్చినా అనుమానాన్ని తీర్చే బాధ్యత కూడా గురువుదే. గురువు యొక్క చరిత్ర పరంపర మీరు రిఫర్ చేసుకోండి. ప్రతి శిష్యుడికి అనుమానాలు వచ్చాయి, ప్రతి శిష్యుడు గురువు మీద అనుమాన పడ్డాడు. ఆ గురువు యొక్క అనుమానాలు తీర్చే బాధ్యత ఎవరిది, గురువుదే. ఏ గురువుది, భౌతిక శరీరధారైనటువంటి గురువు జోలికి మీరు దయచేసి వెళ్ళకండి, గురు సత్తా జోలికి వెళ్ళండి. ఆ గురు సత్తా ఇవాళ పొద్దున చెప్పాను మీ హృదయంలోనే ఉన్నాడు. మీ హృదయంలోనే ఆ మహాయోగేశ్వరి యోగమాయ శక్తితో యంత్రారూఢ అని మాయ మీ జీవితాన్ని నడిపింపజేస్తున్నాడు. వాడే లేకపోతే అసలు మీరు మాట్లాడలేరు, మీ శరీరాలు చేతులు ఏవి కదలవు. వాడు ఉన్నాడు అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటి అంటే మనం జీవించి ఉండటమే. మనం జీవించి ఉన్నాం అంటేనే అర్థం ఏంటంటే లోపల ఆ గురు చేతనత్వం మన హృదయాంతరాళాలలో నడుస్తోంది అన్నది మనకి కనుక అర్థమవుతే ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీమనిది గురువుకి పరిపూర్ణ సమర్పణ, దాన్ని చేసుకుందాం మనం ఈరోజు. శ్రీ సాధ్యమైనంత వరకు ఈ రోజు నుంచి మళ్ళీ నేను ఆ మాటను మార్చనంత వరకు